शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। पंचदशी मूढ़ अध्याय पंचकोश विवेक प्रकरण नलभव श्लोक शिक्षाया वेशत शक्ति चेतने चेतने विभाति स तच्चक्षुपाधि संयोगात् ब्रह्मैवेश्वर साम्रजेत्। आत्मा लेक ब्रह्ममु निराकारमु నిర్గుణము నిర్వికల్పము, ఆ బ్రహ్మ చైతన్యము నామరూపాలలో వ్యక్తమవుతూ ఉంటుంది. ఉనికి ఎరుకల వ్యక్తమవుతుంటుంది. ఈ నామరూపాలు మిథ్యా అన్నాం. ఎందుకని అంటే మాయా కార్యం కనుక. ఏదైతే మాయా కార్యము అంటే మాయా ప్రోడక్ట్ అని, మాయ నుంచి పుట్టినది అని అర్థం. మాయ ఎవరు? సత్వగుణ రజోగుణ తమోగుణ మూడు గుణాలు ఎక్కడైతే ఉంటాయో అది మాయ. ఈ మూడు గుణాల యొక్క కలయిక ద్వారానే అన్ని ఈ కార్యాలు, ఇవన్నీ మనం చూసేటువంటి వస్తువులు నామరూపాలు ఉద్భవిస్తాయి. మాయ అనేటువంటిది ఆత్మ లాంటి సత్యము కాదు, కుందేటి కొమ్ము లాంటి అసత్యము కాదు. మాయ అనేది అంటే ఈ నామరూపాలు అనేవి అని చెప్పుకోవచ్చు కదా. మాయ అంటే నామరూపాలు, వాటి మాయా కారణం ఉపాదాన కారణం, పరిణామి ఉపాదాన కారణం మాయ. మరి బ్రహ్మ కారణం అంటే బ్రహ్మ వివర్త ఉపాదాన కారణం. ఆయన మారకుండా, బ్రహ్మ మార్పు లేకుండా కారణంలాగా కారణం. ఇది వేదాంతం యొక్క సూక్ష్మం విషయం. అన్ని బ్రహ్మం నుంచి వచ్చినాయి, అన్నిటికీ బ్రహ్మే కారణం అని అంటే బ్రహ్మ నిమిత్త కారణం. బ్రహ్మమే ఉపాదాన కారణం అన్నప్పుడు బ్రహ్మ యొక్క మాయ పరిణామి ఉపాదాన కారణం. బ్రహ్మశక్తి, ఆ శక్తికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని మూడు పేర్లు పెట్టారు. ఒకే శక్తి మూడు పేర్లు. ఇచ్ఛాశక్తికి లక్ష్మీ అమ్మవారని, క్రియాశక్తికి పార్వతీ అమ్మవారని, జ్ఞానశక్తికి సరస్వతి అమ్మవారు. మూడు పేర్లు పెట్టారు. శక్తి అమ్మవారు ఒక్కదే, కానీ మూడు పనులు చేసేటప్పుడు మూడు. అందుకని శక్తికి దుర్గాదేవిని పూజిస్తాం. డబ్బులు కావాలంటే అది చెప్పక్కర్లేదు. అందరికీ మహాలక్ష్మి అష్టకం వచ్చగానే శారదా స్తోత్రం ఉండాలి. పుస్తకం లేకుండా చదువుతారు మహాలక్ష్మి అష్టకం. నమస్తే మహామాయే శ్రీపీఠే పురం. అది కాశ్మీర పురవాసిని అంటే పుస్తకం తీస్తాం. సరే ఓకే పర్వాలేదు. శారద నమస్తే శారదే దేవి. ఏమైనా ముగ్గురు కూడా శక్తి స్వరూపాలే కనుక ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూడు శక్తులు ఇలా మనం చూస్తాం పురాణాలు. సరే ఇప్పుడు మన బ్రహ్మగారు ఉన్నారే, ఆ బ్రహ్మ వేరు. బ్రహ్మ నాలుగు తలలు ఉంటాయి ఆయనకి, మన బ్రహ్మకి ఏ తల లేదు. నిర్గుణ బ్రహ్మకి తలే లేదు. నిర్గుణత్వాత్, నిరాకారత్వాత్, నిరవయవత్వాత్ ఈ బ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. ఆయన నిజంగా కారణం కాదు, కారణంలాగా అధ్యారోపకాలి. మనం టీచింగ్ చేసేటప్పుడు, బోధించేటప్పుడు కొంత ఉపయోగిస్తాం అధ్యారోప సమయం అంటారు దాన్ని. తర్వాత అపవాదం చేస్తాం, ఇది కాదు ఇది కాదు, బ్రహ్మం అసలు కారణమే కాదు అని చెప్తాం. ఏమండి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. బుడబలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు అనుకుంటారు కదా. ఈ అధ్యారోపం ఎందుకు, సూపర్ ఇంపోజిషన్ మళ్ళీ లేదని చెప్పడం ఎందుకు అని అంటే, ఉపనిషత్తు చెప్పింది తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని ఉపనిషత్తే చెప్పింది. ఎందుకంటే శిష్యుడు వచ్చినప్పుడు బాగా ఉంటుంది అజ్ఞానం, అందుకని ఉపనిషత్తు దిగి వస్తుంది. ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం బ్రహ్మ నుంచి వచ్చినాయన్నీ. ఆ బ్రహ్మ మాయాశక్తి ఉపాదాన కారణం, ఆ ఉపాదాన కారణంలో కూడా రెండు ఉపాదాన కారణాలు ఉన్నాయి. ఉపాదాన కారణం అంటే మెటీరియల్ కాజు, మెటీరియల్ కాజులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మారేటటువంటి మెటీరియల్ కాజు, రెండు మారినటువంటి మెటీరియల్ కాజు అన్నారు. మా బ్రహ్మము మారినటువంటి ఉపాదాన కారణం, వివర్త ఉపాదాన కారణం. తన స్వరూపాన్ని పరిత్యాగము చెయ్యకుండా వేరేగా కనపడటం. వివర్తం అంటే తన స్వరూపాన్ని పరిత్యాగము చెయ్యకుండా తాను వేరుగా కనపడటం, కనిపిస్తాడందరికి, అది వివర్త ఉపాదాన కారణం అంటారు. ఉదాహరణకి మన తాడు పాము ఉంది కదా, తాడు మారకుండానే పాములాగా కనపడుతుంది. తాడు వివర్త ఉపాదాన కారణం. దేనికి అన్న, లేనిటువంటి పాముకి. పాము ఉన్నదా అక్కడ, తాడే పాముగా కనపడుతుంది మంద అంధకారంలో. లేని పాము ఎట్లా కనపడిందంటే, కనపడింది నీ కండకట్ల చుట్టి 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 ఉంటే తాడు. ఆ తాడు ఏమన్నా మారిందా, కొంచెం అన్నా మారలేదు, పాములాగా కనపడింది. భయపడ్డాడు, పరిగెడతానంటాడు, అరుస్తున్నాడు, లైట్ వేశాడు, తాడు తాడుగా తెలుస్తుంది. అంతేనండి వేదాంతం కూడా. బ్రహ్మము మీద ఇవన్నీ, అక్కడ మంద అంధకారం అయితే ఇక్కడ అజ్ఞాన అంధకారం. అక్కడ ఎలా మంద అంధకారము, ఒకటి ట్విలైట్ అంటారు, వెలుతురు కాదు. పూర్తిగా వెలుతురుంటే తాడు తెలుస్తుంది, పూర్తిగా చీకటి అయితే తాడు తెలియదు. కాస్త చీకటి కాస్త వెలుతురు, అందుకని సాయం సమయం అంటారు. అప్పుడప్పుడే సూర్యాస్తమయం అవుతున్నది, వెలుతురు లేదు, వెలుతురు ఉన్నట్టుగా ఉంది. లేకపోతే ఉదయం పూట మంద అంధకారం అంటారు దాన్ని. అదే కదా కారణం, పూర్తిగా మనకు జ్ఞానం తెలిస్తే అహం బ్రహ్మాస్మి తెలుస్తుంది. పూర్తిగా తెలియకపోతే ఏ గొడవ లేదు, మనకు తెలిసింది ఏక రకం. నేనున్నాను నాకు తెలుసండి, కానీ నేను బ్రహ్మ అన్నది నాకు తెలియదు. అందరికీ నేనున్నాను నేనున్నానంటే అందరూ టక 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 ఎందుగా చెప్పేశాం, ఉనికి ఎరుక ఉనికి ఎరుక మాట. ఒక పక్షి లాగా ఉనికి ఎరుక ఉనికి ఎరుక అన్నాం, ఉన్నామండి. కానీ ఆ ఉనికి ఎరుక బ్రహ్మమని, ఆ బ్రహ్మమే నేనని నేనే అధిష్టానం తెలియదు. ఇప్పుడు మనకు అది సగం తెలుసు సగం తెలియదు, ఇది ప్రాబ్లం. అసలు తెలియని వాడికి ప్రాబ్లమే లేదు, అసలు పూర్తిగా తెలిసిన జ్ఞానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం అంటే మిశ్రం, 50-50 అన్నారు. తాను తనకు తెలుసు అనుకునే తెలియని వాడు. నాకు అన్నీ తెలుసు అండి, నేను అన్నీ చదువుకున్నానండి అన్నాడు. శాస్త్రం అంటుంది నీకేం తెలియదు కూర్చో అంటుంది. అంటే కూర్చోవాలి కదా, అహంకారం అంటూ వస్తుంది కదా. కాస్త గురుగారు గట్టిగా మాట్లాడితే తట్టుకోలేము. గురువుగారు గట్టిగా మాట్లాడాలి, మాట్లాడకూడదు మాట్లాడాలి అంటారు ఊరికే. మాట్లాడితే తట్టుకోలేదు. తల్లి బిడ్డకి నేర్పేటప్పుడు గట్టిగా మాట్లాడాలో మాట్లాడదు. వాడిని దండించాలి, వాడిని భయపెట్టాలి, వాడి మంచి కోసం చెప్తుంది తల్లి. అట్లాగే గురువు గారు కూడా అది తినవాకు, ఇది తినవాకు, అది తాగవాకు, ఇది తాగవాకు అంటే ఏమండి ఇదంతా మాకు అయ్యే పనేనా అని అంటారు. సరే నీ ప్రయత్నం నుంచి మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే నీ మనసు తయారు కావాలి, నీకు సత్వగుణం కావాలి, ఉచ్చురుపుగా ఉండాలి, మెలకువతో ఉండాలి, చాలా సూక్ష్మ బుద్ధితో ఉండాలి, ఎంతో వినయంతో ఉండాలి, ఎంతో భక్తితో ఉండాలి, ఎంతో శ్రద్ధతో ఉండాలి, అప్పుడే కదా నీకు జ్ఞానం వస్తుందని చెప్పి ఆ గురువు గారు ఒక శిల్పి రాయిని చెక్కుతాడండి. చెక్కేటప్పుడు ఆ మూర్తిని తీసుకొచ్చి పెడతాడా, అనవసరమైన రాళ్ళను తీస్తాడా? అనవసరమైన ఆ రాళ్ళ ముక్కలను తీసేస్తే మూర్తి బయటకు వస్తుంది. గురువు చేసే పని కూడా అదే. గురువు కూడా శిల్పి లాంటి వాడే. అందుకని గురువు చేతిలో మనం మలచపడాలి. అది శరణాగతి అంటే గురువు చేతిలో. శిల్పం ఎట్లాగైతే ఆ శిల్పి చేతిలో అన్ని దెబ్బలు తింటుంది, ఆ ఉలిక కొడుకునే ఉంటాడు కదండి. అబ్బాయి నన్ను కొట్టవాకు నాకు చాలా నొప్పిగా ఉంది అని అన్నది అనుకోండి, కానీ గర్భగృహంలో కూర్చోలేదు, పూజలు అందుకోలేదు. శిష్యుడు కూడా అంతే. గురువు మనల్ని ఈ జ్ఞానానికి నువ్వు ఎలా అర్హుడి కావాలో తయారు చేస్తాడు. దానికి కొన్ని తల్లి కూడా ఆ మందుని చూసారా లోపల ఔషధం చేదుగా ఉంటుంది. ఆ చేదుగా ఉన్నప్పుడు వేసుకోడు మింగడు కక్కుతాడు పిల్లవాడు. తల్లి ఏం చేస్తుందంటే ఆ పాలల్లో కలిపి లేకపోతే వాడి ముక్కు పూసి కాస్తసేపు పైన స్వీట్ కోటెడివి అట్లా వేస్తుంది వాడికి. అట్లాగే నువ్వు చాలా బాగాపడతావే, నువ్వు చాలా చక్కగా మాట్లాడతావే అని కోరుకుంటావు అప్పుడప్పుడు, నిజంగా అనుకోకండి. ఎందుకంటే పోవడానికి కదా స్వీట్ కోటెడ్ పిల్స్ లాగా. పోయినా సరే గురువు గారు అంతా మీ దయ్యండి అంటుండాలి. అంతా ఈశ్వర కృప, అంతా మా తల్లిదండ్రులు, మా గురువు గారు, అట్లా మీరు అట్లా గురువు కృప అంటుండాలి. అవునండి నేను చాలా ప్రాక్టీస్ చేశాను నేను అప్పుడు అంటే వివర్త ఉపాదాన కారణం అర్థం కాదు, ఏ కారణమో అర్థం కాదు. అందుకని ఆశ్రమం అంటే శ్రమమే, శ్రమమే ఉంది. అక్కడ స్వీట్ స్వీట్ పెడతాం, ఇక్కడ హాట్ హాట్గా వడ్డిస్తాం. సరే విషయానికి వస్తాం. వివర్త ఉపాదాన కారణం బ్రహ్మ. ఆ బ్రహ్మను మీద ఎప్పుడైతే ఈ నామరూపాలు మనం ఆపాదిస్తాము, తాడు మీద పాము చూసినట్టుగా. ఇక్కడ మంద అంధకారం, ఇక్కడ అజ్ఞానం. ఈ అజ్ఞానం వలన ఈ శరీరం సత్యం అనుకుంటాడు, పంచకోశాలు సత్యం అనుకుంటాడు, ఇవన్నీ సత్యం అనుకుంటాడు, వీడే జీవుడు అని. ఆ బ్రహ్మ మీదనే ఈ నామరూప కర్మ అన్నీ ఆపాదించాం. ఆపాదించినట్టు కూడా తెలియదు. తాడు మీద పాము చూసేవాడికి నేను పామును ఆపాదించానని అనుకుంటాడు. కలగనేవాడికి కల కళ్ళ కాదు కదా. జాగ్రత్తలో కూడా నేను తల్లిని, నేను భార్యని, నేను ఇది అది అనుకుంటుంటారు కదా, అది కాదు కదా. అది సత్యం అని ఎప్పుడు మనకు బోధపడుతుంది ఆత్మ సత్యము ఇది మిథ్య అని అంటే. ఇట్లాంటి క్యాంపులకి ఎన్నో రావాలి, ఎంతో వినాలి, ఎంతో అభ్యాసం చేయాలి, ఎంతో ఇంట్లో సాధన కూడా చేయాలి. అష్టాంగ యోగ అభ్యాసం బెస్ట్ అభ్యాస ఫర్ స్పిరిచువల్ పక్ష. తమ్మి తగ్గుతుంది, అది సెకండరీ బెనిఫిట్. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, అది సెకండరీ బెనిఫిట్. షుగర్ తగ్గుతుంది, సెకండరీ బెనిఫిట్. అసలు బెనిఫిట్ ఏమిట్రా అంటే మనసు సూక్ష్మమయ్యి ఏకరా గత వచ్చినప్పుడు నువ్వు ఆ నిష్టలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది యోగాభ్యాసం. అసలు విషయం అది. మనం అంతా బై ప్రోడక్ట్లో పడిపోయినాం. అసలు ప్రోడక్ట్ ఏమిటంటే అష్టాంగ యోగం ఆధ్యాత్మికతకు ఒక సాధనం. నేను చెప్పే యోగ అట్లాగే ఉంటుంది. నేను చెప్పేది బ్లడ్ ప్రెషర్కి కాదు, ఓకే, అది బై ప్రోడక్ట్. కనుక నాకు యోగా ఫీజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేదు, ఎందుకంటే విలువ కట్టలేనిది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు సెల్, అమూల్యం. అందుకని దీనికి ఇంతని నిర్ణయించలేదు ఫీజు, ఎవరు ఇవ్వలేరు. నీకు నీ మీద నీకు విశ్వాసం ఉన్నప్పుడు, నీ జ్ఞానం మీద, నువ్వు నేర్చుకున్న విద్య మీద, అది నీ జీవితంలో నువ్వు అనుసరించినప్పుడు దానికి ఎవరు విలువ కట్టగలరు, ఎవరు విలువ కట్టగలరు. ఎందుకని ఏదో మనకు తోచింది మన గురుదర్శనం ఇచ్చుకుంటాం అంతే, మన తృప్తి కోసం. గురువుకి గురువుకి ఏమి ఇవ్వగలం మనం? ఆయన ఇచ్చే జ్ఞానానికి ఏమి ఇవ్వగలం? అందుకని వినయంగా సమర్పించాలి గురువు ఇచ్చేటప్పుడు. నాకు ఇంతే ఇస్తున్నానండి, శ్రద్ధయా ధ్యేయం అన్నారు. అంతేగాని నేనేదో ఇచ్చేస్తున్నాను, నేను చాలా రిచ్ పర్సన్ని, అందరికంటే దక్షిణ నేనే ఇస్తాను ఎక్కువ. నువ్వు ఇచ్చేది ఎంత, వాళ్ళు ఇచ్చే జ్ఞానం ముందు ఎంత ప్రపంచం మొత్తం ఒకచోట పెట్టినా కూడా సమానం కాదు. కనుక బ్రహ్మ మీద ఇవన్నీ కూడా, జీవుడు అనేది కూడా బ్రహ్మ మీద ఆపాదింపబడింది, ఈశ్వరుడు అనేది కూడా బ్రహ్మ మీదనే ఆపాదింపబడింది. బ్రహ్మ సత్యం. మరి ఈశ్వరుడు ఎందుకంటే అంటే ఈ జీవుడు ఒకడు ఉన్నాడు కదా, మలిన సత్వ జీవుడు. వీటి ఆధారం కావాలి ఆ ఈశ్వరుడు, ఆ శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర బ్రహ్మ ఓన్లీ. కానీ అది బ్రహ్మను తెలుసుకోవడానికి మలిన సత్వానికి కష్టం జీవుడికి. అందుకని మలిన సత్వ జీవుడికి శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి ఈశ్వరుణ్ణి కల్పించి శాస్త్రం ఆయన్ని ఆరాధించే ఒక రోజుకి, నువ్వు సగుణాన్ని ఆరాధించగా ఆరాధించగా ఒక రోజు ఈయన అసలు ఎవరు, ఈయన స్వరూపం ఏమిటి అని చెప్పి నీకే తోస్తుంది ఆ మనసు. కర్మయోగం ద్వారా, ఉపాసనా యోగం ద్వారా ఎన్నో సాధనాలు చెప్తాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందా పడదా అనే ఆలోచన కూడా రాకూడదు. నా గురువు చెప్పాడు అంటే ఆయన నోట్లోని వచ్చిందంటే ఇంకంతే శ్రద్ధ. నమ్మిన వాడు ఎప్పుడు కూడా పిల్లవాడికి అది అమ్మాయికి అని, వాడికి తండ్రి 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 ఎవరని చెప్పేది తల్లి. తల్లికి తప్ప పిల్లలకు తెలియదు వాళ్ళ తండ్రి ఎవరు. తల్లి మాత్రమే చెప్పగలరు మీ నాన్న అంటు, మీ నాన్న అంటు. మరెవరికి తెలియదు. అదేవిధంగా గురువు ఈశ్వరుడు ఎవరో చెప్పేవారు, ఎవరు చెప్పలేరు ఇంకా గురువు తప్ప. ఈశ్వర స్వరూపాన్ని తెలియజేసేవాడే గురువు. ఈ తండ్రిని తెలియజేసేది తల్లి అయితే ఆ తండ్రిని తెలియజేసేవాడు గురువు అన్నాడు. పరమపిత భగవంతుడు, ఆయన స్వరూపం ఏమిటని చెప్పేవాడు గురువే. 1000 తల్లులతో సమానం శాస్త్రం అంటాం. 1000 తల్లు ఒకటి కాదు. అందుకని ఇక్కడ చిచ్ఛాయ ఆవేశత అన్నారు. చూసారు, ఈ బ్రహ్మము వ్యక్తం కావడానికి నామరూపాల్లో ఈ ప్రకృతి మాయ ఏదైతే ఉన్నదో నామరూపం, అందులో సూక్ష్మ శరీరం మీద ఇచ్చిచ్ఛాయ ఆవేశత అది వ్యాపిస్తుంది. చిదాభాస్ చిత్తు యొక్క ఛాయ, చిచ్ఛాయ రిఫ్లెక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆర్సి, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆర్సి అది ఏం చేస్తుంది? సూక్ష్మ శరీరాన్ని చేతనం చేస్తుంది, మనోమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, విజ్ఞానమయ కోశాన్ని. అసలు ముందు ప్రాణాన్ని ఇస్తుంది, ప్రాణమయ కోశం జడం చేతనమవుతుంది. కేనేషితం పదతి ప్రేషితం మన అంటే ఆ చైతన్యం వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ మూడు కోశాలు కూడా అవి చేతనమయ్యి ఈ స్థూల శరీరాన్ని చేతనం చేస్తాయి. ఈ సూక్ష్మ శరీరం ఉండడానికి ఒక కారణ శరీరం ఉంది, అది కారణం అన్నారు. కారణ శరీరం ఆనందమయ కోశం అన్నాం. ఈ చిచ్ఛాయ ఆవేశత శక్తి, శక్తి చిచ్ఛాయావేశిత. శక్తి అంటే నామరూప ప్రపంచం, శరీరం అన్ని ఏవైనా సరే అనాత్మ. అందులో చిరాభాస ఏర్పడింది. ఎట్లా? సా చేతనా ఇవ విభాతి. అది నిజంగా చేతనం కాదు, అప్పు తీసుకున్నది. అప్పు తీసుకున్నది ఎవరు? మనస్సు. మనస్సు చైతన్యాన్ని అప్పు తీసుకోవడం అంటే ఏం లేదు, అంతటా ఉన్న చైతన్య సమక్షంలో ఈ సూక్ష్మమైనటువంటి శుద్ధమైన మనస్సు ఆ చైతన్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నీడల్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, తీసుకుంటున్నాడా? ఆయన ఇస్తున్నాడా? ఆయన ఇవ్వటము లేదు, తీసుకోవటం లేదు. అలా జరుగుతుందంటే ఆ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఆత్మ చైతన్యం యొక్క రిఫ్లెక్షన్ ఏర్పడి ఆత్మ చైతన్యం కనుక చేతన స్వరూపం కనుక ఎరుక స్వరూపం కనుక ఇక్కడ ఎరుక ఏర్పడు, ఈ మనసులో ఎరుక ఏర్పడి వృత్తి ఏర్పడుతుంది. అవేర్నెస్ అంటారు. అవేర్నెస్ అంటే ఎరుక ఏర్పడి నేను ఉన్నాను, నేను ఉన్నాను, నాకు తెలుసు, నాకు తెలుసు అని ఒక వృత్తి మొదలవుతుంది. అప్పుడు నేను ఉన్నాను, నాకు తెలుసు అనేది ఏమి తెలుసు, నేను ఎలా ఉన్నాను అనేది ఏర్పడదు. నేను స్త్రీగా ఉన్నా, పురుషుడిగా ఉన్నా, నాకు ఈ వృత్తి ఏర్పడింది, ఈ తెలుసు, అది తెలుసు, అది తెలుసు అంటాడు. అది తెలియడానికి ఈ రూపంలో ఉండడానికి అసలు కారణం ఎవరు? చిరాభాష. చిరాభాష కారణం ఎవరు? చిత్తు. చిత్త చూపిస్తాం మనం ఇక్కడ. చిత్తు నేను చెప్పడానికి ధైర్యం కాదు. ఎన్ని క్యాంపులు చేసి వస్తుందో మరి తెలియదు. అక్కడ ఇంటి దగ్గర ఒక సంవత్సరం అంతా చదివింది, ఇక్కడ ఒక ఆరు రోజులు ఏడు రోజులు చదివేస్తాను. నాకు అలా ఉంటే పరమాత్మ దగ్గర క్యాంపుకి వెళ్ళినప్పుడు నేను ఆ సంవత్సరం అంతా చెప్పింది ఎంతో ఆ వారం రోజులు విన్నంత అంత ఫలం ఉంటుంది అందులో. ఎందుకంటే కంటిన్యూస్ నాన్ స్టాప్ కదా, అందువల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకని సాధనా క్యాంపులు చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు చిచ్ఛాయ ఆవేశిత శక్తి చేతన ఇవ. సరిత చిచ్చక్తి చేతన రూప అన్నీ వస్తాయి వర్షగా. చూసారా? అప్పుడు చదివింది, ఇప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు చదవకపోతే అది సంస్కారం లేకపోతే ఇది రాము. అందుకని పిల్లల చేత కష్ట కష్ట చదివిస్తూ ఉంటే ఎప్పటికైనా వాళ్ళకి పూర్వజన్మ సుకృతం వస్తారు తప్పకుండా. చిచ్చక్తి చేతనారూప ఇవ. ఇవ అనేది ముఖ్యం అక్కడ మనకు. యాజ్ గో ఉన్న రిఫ్లెక్షన్ ఫేస్ కనపడుతుంది అందులో, అది నిజమా? నా అలాగే ఉంటుంది, అది నా ముఖ ప్రతిబింబం నా అలాగే ఉంటుందా, వేరే ఉంటుందా? అలాగే ఉంటుంది. అదే ఇవ చేతన ఇవ. ఆ వృత్తి చేతనం అవుతుంది, మనసు చేతనం అవుతుంది. చేతనమయ్యి ఇంకా డాన్స్ మొదలు పెడుతుంది ఇందులో. బాగుంటుంది, పౌడర్ అప్లై చేసుకుని ఆయిల్ నెయిల్ పాలిష్ ఏమిటి లిప్స్టిక్ రకరకాల వేషం వేయిస్తుంది. ఇది నేను అనుకుంటుంది అనుకోని దానికి ఒక వేషం, ఎన్ని డ్రెస్సులు, ఎన్ని చెప్పులు, ఎన్ని రకాల ఆభరణ. సరే, సా విభాతి చేతన ఇవ. తత్ శక్తి ఉపాధి సంయోగాత్. అంటే ఇట్టి శక్తి ఏమవుతుందంటే అలా చేతనమైనటువంటి ఉపాధి తాదాత్మ్య సంబంధం అయిపోతుంది. ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని క్లాసులో కూర్చొని వింటున్నాడు బ్రహ్మ, బ్రహ్మలో పడి పాపం బ్రహ్మానికి ఇప్పుడు బ్రహ్మ భ్రమ తొలగించాలి. తొలగించుకోండి, యోగ తత్వమతి 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 అని చెప్పాలి. సంయోగాత్ ఉపాధి సంయోగాత్ బ్రహ్మ ఏవ ఈశ్వరతాం ప్రజే, ఆ బ్రహ్మమే ఈశ్వరుడు, తర్వాత ఆ బ్రహ్మమే జీవుడు అని చెప్తున్నారు. ఇంతవరకు నిన్న చూశాం, తర్వాత శ్లోకంలో పంచకోశాలలో కూడా అంతే. కోశోపాధి
వివక్షాయాతి
బ్రహ్మైవ జీవత పితా పితామహశ్చైకః పుత్ర పౌత్రౌ యథా శ్రుత్ ప్రతి ప్రతి అంటే స్టాండ్ పాయింట్. వాళ్ళ ముందు తండ్రి తాత అనేటటువంటివి ఎప్పుడు వస్తాయి అంటే, కొడుకు ఉన్నప్పుడు నేను తండ్రిగా ఉంటాను, ఇక్కడ మనవడు ఉంటే నేను తాతను ఉంటాను కదా. ప్రతి అంటే వాళ్ళ వాళ్ళతో ముందు కనుక మనం ఉంటే స్టాండ్ పాయింట్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ మై సన్ ఐఎమ్ ఏ ఫాదర్, ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ సన్ లేకపోతే నువ్వు గ్రాండ్ ఫాదర్ ఏమవుతావు? సన్ లేకపోతే నువ్వు ఫాదర్ ఏమవుతావు? కనుక నీ ఫాదర్హుడ్ మదర్హుడ్ టెంపరీ రోల్స్ అప్ప, వాళ్ళు ఉంటే నువ్వు ఫాదర్ అవుతావు, నువ్వు వాళ్ళు ఉంటే నువ్వు మదర్ అవుతావు, వాళ్ళు ఉంటే నువ్వు గ్రాండ్ మదర్ అవుతావు, ఏమన్నా అవుతావు రిలేషన్ దానికి ఏమన్నా ఎన్నెడ పెట్టుకోవచ్చు మనకు బోల్డ్ రిలేషన్. పిన్ని బాబాయ్ అత్తయ్య ఒకటే ఉంటాయి రకరకాల. అది కోశ ఉపాధి వివక్షాయ ఏకహ, ఒకే వ్యక్తి ఎలాగైతే, ముందు ఉదాహరణ చూడండి. ఏకహ అంటే ఒక వ్యక్తి, ఏకహ పుత్ర పౌత్రౌ ప్రతి అంటే పుత్రుడు పౌత్రుడు అంటే మనవడు, కొడుకు మనవడి దృష్టితో చూస్తే ప్రతి వారి ముందు నుంచున్న వారి దృష్టితో అంటే ఆ యాంగిల్ అన్నమాట, సన్ యాంగిల్తో చూస్తే నేను ఫాదర్ని, గ్రాండ్ సన్ యాంగిల్తో చూస్తే నేను గ్రాండ్ ఫాదర్ని. అదే చెప్తున్నారు, యథా ఏ విధముగానైతే పితా పితామహ పుత్ర పౌత్ర అంటే పుత్రుడికి కనెక్షన్ ఫాదర్ పిత, పౌత్రుడికి మనవడికి గ్రాండ్ ఫాదర్ పితామహ గ్రాండ్ ఫాదర్. తండ్రి తాత ఎలా అవుతున్నారో, పుత్రుడికి పౌత్రుడికి మనవడి దృష్టితో చూస్తే వీరు ఈ వ్యక్తి ఈ మనిషి ఈ పురుషుడు ఎలా అయితే తాత తండ్రి తాత అవుతున్నాడో అలాగే కోశ ఉపాధి దృష్ట్యా ఈ పంచకోశాల దృష్టితో చూస్తే వివక్షాయాం అంటే ఆ ఉపాధులతో ఆ ఉపాధుల ముందు వాటి సమక్షంలో వాటి సన్నిధిలో వాటి యొక్క సంయోగం వలన, సంయోగం లాంటి సంయోగం నిజంగా సంయోగం కా అట్లా, అప్పుడు ఆ ఉపాధులతో వచ్చిన సంబంధం వలన ఏమవుతుంది, బ్రహ్మయేవ జీవతాం జీవత్వాన్ని పొందుతున్నాడు, జీవాహుడ్ పొందుతున్నాడు. నేను జీవుణ్ణి, నువ్వు జీవాత్మని, జీవాత్మ అంటుంది శాస్త్రం మొదట. వాడిని జీవుణ్ణి, నాకు ఆ కర్మ ఉంది ఈ కర్మ ఉంది ప్రారంభ కర్మ ఉంది అనుభవిస్తున్నానని భావనలో ఉన్నాడు కదా, అందుకని అడిగి జీవుడివి అని చెప్తుంది. బ్రహ్మకి జీవాత్మ జీవాత్మ అని చెప్పి వాడు ఆ దృష్టితో ఉన్నప్పుడు అలా చెప్పి చెప్పి నువ్వు జీవాత్మ కాదు అని చెప్పి తర్వాత 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 అర్థమయ్యేటట్టు చేస్తుంది శాస్త్రం. అది కానీ ఈ శాస్త్రం వినాలంటే మనకు శరీరమే సాధనం, మనస్సే సాధనం, బుద్ధి ఒక సాధనం. దీన్ని చక్కగా ఉంచుకోవడం కోసమే మనకు అష్టాంగ యోగం. ఇప్పుడు అర్థమైందండి, అది 40 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత చేస్తే ఎట్లాగూ రాదు. కూర్చోను లేము, కాళ్ళు అటు సర్దుకోను ఇటు సర్దుకోను, మనస్సు కూడా సర్దుకుంటుంటుంది. కనుక చిన్న వయసు నుంచి చేసిన అభ్యాసం వలన, ఆసన సిద్ధి వలన, మనో ఏకాగ్రత వలన స్పాంజ్ లాగా గ్రాస్ప్ చేసిస్తాడు. చిన్నప్పటి నుంచి కనుక వింటే స్పాంజే లైక్ జెరాక్స్, జెరాక్స్ ఎట్లా తీస్తుంది అచ్చం అలాగే తీసేస్తుంది. అలాంటి బుద్ధి కావాలి. అలాంటి బుద్ధి కావాలంటే తర్వాత నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు మన పిల్లల్ని 47 ఏట మీరు 5వ క్లాస్లో వేస్తారా? నవ్వు వచ్చింది చూసారా? 47 వచ్చినాయండి వాడికి, మీరు 5వ క్లాస్లో వేస్తారంటే ఎట్లా ఉంటుంది? వేదాంతం కూడా అంతే కాదా? చెప్పండి మీరే, వేదాంతం అంతే. నేను 47వ ఏట ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలుపెట్టాను అనుకోండి, వాడు 47వ ఐదవ తరగతి చేరినట్టే ఉంటుంది. ఇది పరమ సత్యం. మీకు వేపకాయంత చేదు ఇది నేను చెప్పేది, కానీ ఏం చేస్తాం, హెల్ప్లెస్. యూఆర్ హెల్ప్లెస్ అర్జునుడు. నెయిదర్ యూ కెనాట్ సిట్ కంఫర్టబుల్లీ, నెయిదర్ యూ కెనాట్ ఫోకస్ యువర్ మైండ్ కంప్లీట్లీ, నార్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు కమ్ టు దిస్ ఆల్స్. దట్ ఈస్ ద కండిషన్. వై ఇదంతా ఏం పెడుతుందండి పిల్లలకి? వాళ్ళకి మంచి ఉద్యోగం కావాలి కదా, వాడు అక్కడ చదవాలి. ఎక్కడ? బెంగాల్ దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది, అదేంటి? అదేంటిది కాదు, ఐఐటి కాదు, కరెక్ట్ ఫోటో. మా అబ్బాయి కరెక్ట్ ఫోటో చదువుతున్నాడు అండి, మా అబ్బాయి చెన్నై ఐఐటిలో చదువుతున్నాడు అండి. ఇవన్నీ ఏం పెడతాయండి, ఉందా లేదా? వాడి అర్థం ఉంటే వాడే వస్తాడు తర్వాత. అందుకని పుత్రాదేరవివక్షాయ తద్వన్నేషో నాపి జీవః శక్తికోశా వివక్షణే. ఇప్పుడు 27 ఏళ్ళ పిల్లలకు పోయి మీరు చెప్పను లేరు, 27 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలకి చెప్పను లేరు. మీరు అయ్యో మాకు అర్థం కావట్లేదు, పూర్తిగా బాగా తెలుసుకురాకపోతున్నామనే ఒక తామర. ఈ రెండు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే వివాహం చేసుకోవడానికి ముందే కనుక మీకు జ్ఞానం ఉండి ఉంటే పిల్లలని అలా మలిచేవాడి. చెయ్యి దాటిపోయినారండి, చెయ్యి దాటిపోయిందంటే అంటుంటారు చూసారి, చెయ్యి దాటిపోయిందంటే వాళ్ళ కట్టు బొట్టు వేషం మాట తీరు అన్నీ మన చేతుల్లో లేవు కదండి. ఇప్పుడు కరెక్టే, చాలా కష్టం, మన చేతుల్లో లేదు. అందుకనే 15 ఏళ్ళ లోపు 13 ఏళ్ళ లోపు మీరు ఏది ఇస్తారో వాళ్ళ అదే వాళ్ళ జీవితానికి. అంటే వాళ్ళ అంత అంటే మేము అట్లా పెంచబడ్డాం మా చిన్న వయసులో, మా పూర్వజన్మ సుకృతం అలా పెంచబడ్డాం, అలా ఇవ్వబడింది మాకు. చాలా కఠినమైన శిక్షణలో పెరిగాను నేను, మహేష్ గారు నేను కూడా. అది మరి ఇప్పుడు ఆ జీవుడు యొక్క అట్లానే వాళ్ళకు ఉంటే ప్రాప్తం ఉంటే వస్తుందంటే నేను ఒప్పుకోను మళ్ళీ. మన ప్రయత్నం తల్లి తండ్రి ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇదే ఇవ్వాలంటే నేను సంపాదించుకోవడం, అందరు సంపాదించుకుంటారు, ఎలాగోలా వస్తుంది. ఇది రాదు, ఇది చాలా కష్టం, ప్రయత్నపూర్వకంగా ఇది చేయాల్సిందే. కనుక నేను ఎందుకంటే నా యొక్క అనుభవంలో చూస్తాను, 40 ఏళ్ళని చూస్తున్నాను, 8,000 మందిని చూస్తున్నాను, స్టూడెంట్స్ని, వాళ్ళ యొక్క పిల్లలు కానీ కుటుంబాలని, అంత అమాయకంగా అజ్ఞానంలో అనాత్మ విషయంలో ఎంత సమయాన్ని వెచ్చించి ఏమైనా సుఖం ఉందా అంటే కొన్ని అది లేదు. చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ సఫరింగ్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ కంప్లైంట్స్, ఇంకేంటుంది అక్కడ? వాట్ దే ఆర్ అచీవింగ్ అంటే మన యొక్క ఎక్కడో తప్పు ఉంది మన ఆలోచనలో, మన ఆలోచనలో ఎక్కడో తప్పు ఉంది. ఇది సంపాదించుకుంటేనే వీడు బతుకుతాడే, వాడు ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి అనుకుంటాం. మన ఒక మనిషిగా జీవించాలని ఎంతో తల్లిదండ్రులు ఎక్కడ కోరుకుంటున్నాం మనం. కనుక కాలం జరిగిపోతే మళ్ళీ రాదు, వెనుకకి అయిపోయింది మళ్ళీ రాదు, కనుక వేస్ట్ అయిపోతుంది లైఫ్. అందుకని ఇప్పుడు ఎందుకంటే వార్ ఫుడ్ స్టెప్స్ అంటారు చూస్తారు, ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకునేప్పుడు వార్ ఫుడ్ స్టెప్స్ తీసుకోవాలంటారు కొన్ని కొన్ని నిర్ణయాలు. నా ప్రకారం ఇప్పుడు వార్ ఫుడ్ స్టెప్స్ తీసుకోవాలి ఈ నిర్ణయాలు. పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏం కావాలి వాళ్ళకి, నిజంగా చూసి నేర్చుకోవాలి, అని అనుభవించక్కర్లే. ఒక్క మెదుగు పట్టుకుంటే చాలా కాదండి, బానలో ఉన్న అన్నం అంతా ఉడికిందా లేదా అంటే అన్నం అంతా పట్టుకోవాలే. ఒక్క మెదుగు పట్టుకుంటే చాలు, ప్రపంచంలో ఉన్న అజ్ఞానము, అతృప్తి, అసంతోషము, బంధకత్వం అని చూస్తే పాఠం నేర్చుకోలేము. మనం తల గుప్పి కట్టాలా ఏమిటి దానికి? వాడికి కట్టిన గుప్పి కట్టిన వాడిని చూస్తే నేర్చుకోవచ్చు కదా, వాడికి కాలు దెబ్బతగిలింది ఆ దోవలో పెడితే మనం పోకూడదు అని తెలుసుకోవచ్చు కదా. లేదు లేదు నేను పోతాను, నేను కొట్టించుకుంటాను రాయి చేత అంటే కొట్టించుకో, అది మూర్ఖుడి లక్షణం. అందుకని ప్రపంచాన్ని చూడాలి, ఎలా ఉంటున్నారు మనుషులు, ఇంత డబ్బు ఉంది, ఇంత సుఖం ఉంది, ఎన్నున్నాయి, వాళ్ళ ముఖంలో ఏమన్నా తేజస్సు ఉందా, ఆనందం ఉందా, శాంతి ఉందా అంటే చూడాలి. నేను చూసేదాన్ని అట్లా చిన్నప్పటి నుంచి, నాకు దోష లక్షణం మహా ఎక్కువ చిన్నప్పటి నుంచి. కనుక అనాత్మలో ఎంత దోషం ఉంది అని తెలుసుకోకపోతే అది మన మూర్ఖతే కదా. అందుకని భగవంతుడిని ప్రార్థించాలి, పిల్లలు భగవంతుడిని ప్రార్థించాలి, నన్ను మంచి మార్గంలో నడిపించు, నాకు నిర్మలమైన మనస్సును ఇవ్వని చెప్పి నేను చిన్న వయసులో అడిగేదాన్ని, ఇంకేం అడిగేదాన్ని కాదు, నాకు నిర్మలమైన మనస్సు ఇవ్వు, నిర్మలమైన మనస్సు ఇవ్వని అడిగేదాన్ని. ఎందుకు అడిగేదానో నాకు తెలియదు. ఆ చిన్న వయసులో ఏం తెలుసుకుంటా, ఇంట్లో ఉన్న వాతావరణం, ఆ తల్లి తండ్రి భక్తి, ఆ రిలీజియస్ లైఫ్ మనకు తెలియకుండానే అక్కడ నడిపిస్తుంది. అలా నడిపిస్తే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన మనసు శుద్ధం అవుతుంది. మన మనసు శుద్ధమైనప్పుడు మనం ఎదిగే కొద్దీ కూడా మనకు మంచి మంచి విషయాల వైపు పెడతాం, మంచి ఆలోచనల వైపు పెడతాం. మంచి వైపు పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మంచికి ఆకర్షింపబడతాం, మంచికి ఆకర్షింపబడినప్పుడు మనం మంచిగా మారుతాం. ఇదంతా ఒక ఇన్ బిల్ట్ అండి ప్రాజెక్ట్. వన్స్ దట్ ఆ శిల్పంలో చూసారా, ఒకసారి తప్పు పోయిందంటే ఇంకా రాయి అవసరం పడేయాల్సిందే, ఇంకా మళ్ళీ రాదు ఆ శిల్పాన్ని చెక్కలేదు. ఇది అంతే. ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ ఫర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ హౌ మచ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ మౌల్డింగ్. మీరు నిజంగా ఈ శాస్త్రాన్ని ప్రేమిస్తే, ఈ ధర్మాన్ని ప్రేమిస్తే, ఆ మౌల్డ్ చేయడంలో రోల్ మీకు ఎంత ఉండి ఉంటుంది, ఉంది, అది మీరు ఎలా నిర్వర్తిస్తారు. బి సీరియస్. లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చూసి దిగులు పడవలసిన అవస్థ. వాడు ఎంత సంపాదిస్తాడని కాదు, వాడు ఎట్లాంటి ఆలోచనలో ఉన్నాడు, వాడు ఎంత గొప్పగా ఉన్నాడని చూసుకుంటే ఆ తల్లికి ఏం కావాలండి. నారచీర కట్టుకున్నా కూడా ఆ తల్లి మహా ఆనందంగా ఉంటుంది, నా కొడుకు వాడండి ఎంత ఆనందం అండి నాకు అంటుంది ఆ తల్లి. ఎంతన్నా ఇవ్వండి తల్లికి తృప్తి కాదు, వాడు ఒక మంచి ప్రయోజకుడు అయ్యి, మంచి ప్రయోజకుడు అంటే సంపాదించడం కాదు, మంచివాడైనప్పుడు, గుణవంతుడైనప్పుడు ఆ తల్లిదండ్రికి ఉన్న ఆనందం దానితో దేనికి సమానం కాదు. అది ఇవ్వలేనప్పుడు మన పిల్లలకు మనం మనకు దుఃఖాన్ని ఒక ఏమి ఇస్తారు వాళ్ళ చివరకు మనకు, మీరే చెప్పండి, దుఃఖాన్ని మీరు ఇస్తారు. వాడు కనుక ఒక మంచి వ్యక్తి అయితే, గుణవంతుడైతే, ఒక దేశభక్తుడో, ఒక సామాజిక కర్తో, వాడు లేకపోతే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందిన వ్యక్తి అయితే ఆ తల్లికి ఏం కావాలి, వాడు ఎక్కడున్నా సరే ఆనందం. ఇప్పుడు ఏమిటంటే వాడు ఎంత ఇస్తున్నా సరే నెలకు 40,000 ఇవ్వండి 30,000 ఇవ్వండి, వాడు ఆ డబ్బులు ఇవ్వడం కొరకే కానీ తల్లిగా తండ్రిగా తన బాధ్యత సంస్కారం అనేది లేవు. అంటే ఉన్నప్పుడు ఈ తల్లికి ఆ డబ్బు ఆనందాన్ని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా? కనుక తల్లి తండ్రి యొక్క శాంతి సుఖము వాళ్ళు వేసిన బీజం, పిల్లల్లో వేసిన బీజమే అది ఫలంగా దగ్గరికి వస్తుంది. నువ్వు తెలిసి చేస్తావు తెలియక చేస్తావు, నీ పిల్లల్లో నువ్వు పెట్టిన బీజం నీకు ఫలంగా రేపు వస్తుంది నీ దగ్గరికి. ఆలోచించుకోండి, అది ఏదో వాళ్ళ కోసం మనం చేస్తున్నాం, పిల్లలు వాళ్ళు బాగుపడాలి కాదు, వాళ్ళకి మీరు వేసే బీజం రేపు మీకు వృద్ధాప్యంలో వచ్చేటటువంటి మధుర ఫలం కావాలి. అందుకని ఇప్పుడు మనం దుఃఖపడుతున్నామంటే వృద్ధాప్యంలో మనం చేసింది ఏదో ఒక మిస్టేక్ ఉన్నది, ఉంటే ఉంటుంది, అది ఖచ్చితం. మిస్టేక్ అంటే ఏంటి, మన ఆలోచన దృక్పథం, మన ఆలోచన విధానం తెలియక చేసినా కూడా నిప్పు నిప్పే కాలుతుంది. ఇదంతా ఎసైడ్ పాయింట్. ఇక్కడ పుత్ర పుత్రి చూడండి, ఏమంటే పుత్రుడే చెప్పాడు పుత్రి చెప్పలేదు ఏమండి అంటారు, అంటే 50-50 ఉన్నారు ఇటువైపు. పుత్ర అంటే పుత్రి కూడా చేర్చుకోండి, పుత్రాదేవ వివక్షాయాం, పుత్రాదేహే ప్లస్ అవివక్షాయాం. పుత్రుడు ఆది పదార్థు పౌత్రుడు, కొడుకు మనవడు అను భేదము వచ్చినప్పుడే చెప్పినప్పుడే వివక్షాయం. అవివక్షాయమంటే భేదం కనుక లేకపోతే, అంటే వారి సమక్షం లేనప్పుడు, వారు లేనప్పుడు నా పితా న పితామహ, తండ్రి తాత ఈ రెండు అక్కడ పుత్రుడు మనవడు ఉన్నప్పుడే, ఆ వాళ్ళు కనుక లేకపోతే ఇది వీళ్ళ యొక్క ఫాదర్హుడ్ గ్రాండ్ ఫాదర్హుడ్ నాట్ రిలవెంట్, అది అర్థం అక్కడ. అదే విధంగా రెండో లైన్ తద్వత్ ఏవ ఈశః, తద్వదేవ న తత్ ఈశః శక్తి కోశ అవివక్షే అవివక్షణే. శక్తి అంటే మాయ, కోశ అంటే పంచకోశాలు, శక్తి అంటే టోటల్ లెవెల్ మాయ, కోశ అంటే ఇండివిజువల్ లెవెల్ పంచకోశాస్. అవివక్షణే శక్తి కోశములకు చెప్పుడకు ఈ ప్రసక్తి కలిగినప్పుడు, ఈ ప్రసక్తి లేనప్పుడు నా ఈశ్వర నా జీవ, నేను జీవుణ్ణి కాదు ఈశ్వరుడు ఈశ్వరుడు కాదు. వీటి యొక్క స్టాండ్ పాయింట్ పంచకోశాల స్టాండ్ పాయింట్లో బ్రహ్మము జీవుడు అవుతాడు, మాయా స్టాండ్ పాయింట్లో బ్రహ్మము ఈశ్వరుడు అవుతాడు. మాయా మిథ్య, పంచకోశాలు మిథ్య, అప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు జీవుడు ఎక్కడున్నాడు? ఈశ్వరత్వం లేదు ఈశ్వరుడు, ఈశ్వరత్వము లేదు జీవుడిలో, జీవత్వము లేదు. ఎందుకంటే పంచకోశాలు మిథ్యా అయిపోయినాయి, అక్కడ మాయా మిథ్యా చేసిన తర్వాత బ్రహ్మము బ్రహ్మముగా మిగులుతాడు, అది అర్థం. కనుక నువ్వు జీవుడు జీవుడు అనుకుంటున్నది అది ఒక కల్పన, ఓన్లీ స్టాండ్ పాయింట్ అంతే. ఇప్పుడు 43వ శ్లోకంతో పూర్తి చేసుకున్నాడు. ఈ రెండు కూడా ఉదాహరణలు, పుత్రుడు పౌత్రుడు అనేటువంటివి జీవుడు ఈశ్వరుడికి మనకు ఉదాహరణగా చెప్పారనమాట, మనకు అర్థం అవుతాయి. నాన్నగారు తండ్రి గారికి బాగా అర్థమవుతాయి కదా, అందుకని
బ్రహ్మ వేదైష బ్రహ్మైవ భవతి స్వయం, బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేవ న జాయతే పునరేష న జాయతే పునః ఏషః న జాయతే, ఏషః ఉంది. ఏవం ఈ విధంగా, ఈ విధంగా 6 రోజుల నుంచి వింటూ ఉన్నారు మీరు అని వారు చెప్తున్నారు. ఏం ఎవరైతే ఇక్కడ ఆశ విద్యా గురుకులలో కూర్చొని సత్సంగాల్లో వింటున్నారో, బ్రహ్మ వేద బ్రహ్మను తెలుసుకుంటున్నారు, ఏ జ్ఞాని అయితే జ్ఞానమే చెప్తున్నారు పాపం ఆయన, మనందరూ జ్ఞానమే కాదా? ఇప్పుడు రోజు 2 గంటలు గడ 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 మాట్లాడిస్తున్నాం కదా, వింటున్నారు కదా. యహ ఏష ఏ జ్ఞాని అయితే ఈ విధంగా తెలుసుకుంటాడో బ్రహ్మవేద అంటే పంచకోశ విలక్షణ గుహానిహితం బ్రహ్మణ ఆత్మత్వం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఎవరైతే తెలుసుకుంటారో. ఈ స్వామి గారు బొంబాటింగ్ చేస్తున్నారు పాపం వాళ్ళందరినీ. వాళ్ళ కనుక ఒకటి తెలుసుకోనుంటే నేను తెలుసుకున్నారని అనుకుంటున్నాను. బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అయిపోతారు, బ్రహ్మమే అయిపోతారు. నెమలి తెలుసుకున్నవాడు నెమలి కాడు. ఆవును తెలుసుకున్నవాడు ఆవు కాడు, చెట్టును తెలుసుకున్నవాడు చెట్టు కాడు. థ్యాంక్ గాడ్ కాకుండా ఉండడం మంచిది. కొబ్బరి చెట్టు తెలుసుకున్నవాడు కొబ్బరి చెట్టు కాడు. మరి హీనమైన వాడిని వదిలేయండి, పెద్ద కాలు ఉన్నాయి కదా, ఇంకా వాటి పేరు చెప్పండి. అది తెలుసుకున్నవాడు అది కాడు. మరి బ్రహ్మను తెలుసుకున్నవాడు ఎట్లా అవుతాడు అంటే తానే కనుక బ్రహ్మ. నెమలి తనకంటే వేరు, చెట్టు తనకంటే వేరు, ఆవు తనకంటే వేరు, మిగతా వస్తువులన్నీ తనకంటే వేరు కనుక తాను అది కావు. కానీ ఇక్కడ బ్రహ్మము తానే కనుక తాను బ్రహ్మమును తెలుసుకుంటే బ్రహ్మే అయిపోతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ ఇస్ బ్రహ్మన్, దర్ ఇస్ నో బికమింగ్ రిమైనింగ్ ఓన్లీ. ఐ రిమైన్ అండ్ బ్రహ్మన్ నాట్ బికమింగ్. మళ్ళీ బికమింగ్ అంటే ప్రాబ్లం. ఇప్పుడు బికమింగ్ అని రాసుకున్నా కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో రాసుకోవాలంటే దర్ ఇస్ నో బికమింగ్. వై బికమింగ్ అంటే ఇంకో ఏదో విధంగా అవ్వడం, నేను అవ్వవలసిన పని లేదు. ఇక్కడ క్లెయిమింగ్ అంటారు. స్వాతంత్రము నా జన్మ హక్కు అన్నట్టుగా బ్రహ్మస్వరూపము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నా స్వరూపము నా జన్మ హక్కు అన్నాడు. నేను పుట్టంతో పుట్టడంతోనే ఆత్మ, ఆత్మనే ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాను. ఎప్పుడు ఆత్మని కాదు నేను? 2వ ఏట, 3వ ఏట, 4వ ఏట, 10వ ఏట, 12వ ఏట నేను ఆత్మని కాదు. తల్లి గర్భంలో నేను రూపం దిద్దుకోకముందే నేను ఆత్మని, తల్లి గర్భం రూపం దిద్దుకున్న తర్వాత శరీరంలో ఆత్మని, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ శరీరంలో ఉన్న ఆత్మని, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఎదుగుతున్నప్పుడు కూడా నేను ఆత్మని. ఐఎమ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ విత్ ఇన్సిడెంటల్ హ్యూమన్ బాడీ. నేను ఆత్మస్వరూపాన్ని తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి శరీర మధ్యలో నేను అహం 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 ఇది ఉపలబ్ధి లభిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు బ్రహ్మ కాదు, నేను బ్రహ్మాన్ని అవ్వాలి. నేను ఇంతకుముందు బ్రహ్మం కాదు కాదు అనుకుంటున్నాను. ఇప్పుడు స్వామి గారు చెప్పిన తర్వాత కొంచెం కొంచెం ఏమిటండి బాగా వేశారు. చెప్తే అర్థం కాకపోతే ఇంకా అసలు అర్థం కానివాడు ఉండడు. చెప్పవలసిన విధంగా చెప్తే, అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకుంటే అసలు భగవంతుడు వచ్చి మీ బ్రహ్మత్వాన్ని ఆపగలరా? ఇప్పుడు భగవంతుడు వచ్చి ఏ నువ్వు ఆత్మ కాదు నువ్వు బ్రహ్మ కాదంటే భగవంతుడికి మనం నీ పప్పులే ఉండటం ఇక్కడ, నేను బ్రహ్మాన్ని అని చెప్పాలి భగవంతుడు వచ్చినా సరే. దట్ ఈస్ కాల్డ్ క్లారిటీ, దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్. అసలు నేను బ్రహ్మను కాకుండా ఉంటాను, నేను శరీరం కాకపోవచ్చు, ఒక్కొక్కసారి ఇంకొక శరీరాన్ని తీసుకోవచ్చు, కానీ నేను బ్రహ్మాన్ని కాకుండా ఉండను. ఎప్పుడూ ఎరుక ఉడికినైనా నేను ఎప్పుడూ బ్రహ్మాన్ని. అది నిష్ఠ అంటారు. కానీ మరి గురువు ఏం చేస్తున్నారంటే, శాస్త్రం కూడా నిన్ను నువ్వు నీకు మోక్షం ఇవ్వడం లే. నిజంగా చెప్తే శాస్త్రం కూడా నీకు బ్రహ్మత్వాన్ని ఇవ్వడం లే. నీ బ్రహ్మత్వం మీద కప్పి ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తున్నది శాస్త్రం. గురువు కూడా నీకు బ్రహ్మత్వాన్ని మోక్షాన్ని ఇవ్వడం లే. ఎవరు ఇవ్వలేదు. ఇస్తే అది మోక్షం కాదు, ఇస్తే అది పోతుంది ఒక రోజుకి. నీ బ్రహ్మస్వరూపాన్ని గుర్తు చేస్తున్నారు గురువు. శాస్త్ర మాత తత్ త్వమసి, తత్ త్వమసి, అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అంటున్నారు. అది నువ్వే అంటున్నప్పుడు అన్నమయ కోశ విలక్షణ, ప్రాణమయ కోశ విలక్షణ అవన్నీ కాకుండా 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 లోపల ఉన్నటువంటి ఎరుక ఉనికి, కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్, ఐఆ. నేను ఎక్కడ లేను ఇప్పుడు చెప్పండి. ఎరుకగా ఉనికిగా నేను ఎక్కడ లేను. ఆత్మ చైతన్యంగా నేను ఎక్కడ లేను. శరీరంగా అయితే పరిచ్ఛిన్నం, లిమిటెడ్ నేను. కానీ ఆత్మగా నేను అంతటా ఉన్నాను. కొన్ని కొటేషన్ ఇచ్చారు మీ పుస్తకంలో కూడా, అవి చూస్తాం. సయోహవై తత్పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి అని ఆహారం శృతి ప్రమాణం. దాన్ని పెట్టుకొని విద్యారణ్య ద్వారా చెప్తున్నారు. బ్రహ్మణ అత బ్రహ్మణ జన్మ నాస్తి. శరీరానికి జన్మ ఉందండి. ఇది నా శరీరం కానీ నేను శరీరాన్ని కాదు. నేను బ్రహ్మ, నాకు జన్మ లేదు. పునః ఏష నాయతి. ఇప్పుడు జన్మ లేనప్పుడు మళ్ళీ పుట్టడం ఏమిటండి? ఏమండి, నాకు ఇంక ఇదే లాస్ట్ జన్మ అండి, నెక్స్ట్ జన్మ వద్దండి. ఈ జన్మలోనే మోక్షం వచ్చేట్టు చేయడంటే నా వల్ల కాదు అంట నేను. ఎందుకంటే అసలు నీకు ఇప్పుడు జన్మ లేదని తెలుసుకో. మళ్ళీ జన్మ ఏమిటి? అసలు మోక్షం లేదు. మోక్ష యు ఆర్ ఎవర్ ముక్త, ఆల్రెడీ ముక్త అని తెలుసుకోవడమే మోక్షం. స్వామి మీ క్లాస్ వచ్చిన తర్వాత ఆ మోక్షం వచ్చింది అంటే నేను సరిగ్గా చెప్పలేదని అర్థం. నేను సరిగ్గా బోధిస్తే మీరు మోక్షం వచ్చింది అనరు. నేను ముక్త స్వరూపాన్ని తెలుసుకుంటాను అంటే ఒక్క వారం రోజులు డోసు సర్వదండి. ఇంకా ఇంకా విన మీకు అనిపిస్తారు, మీరు తప్పు పర్వాలేదు, మోక్షం నాకు వచ్చిందండి అనిపిస్తుంది అని అనుకోండి, పోండి, పర్వాలేదు. ఇప్పుడు ముండక ఉపనిషత్తులు 3వ అధ్యాయంలో 2వ ఖండంలో 9వ మంత్రంలో సహా యహ తత్ పరమం బ్రహ్మ వేద, ఆ పరం బ్రహ్మాన్ని తెలుసుకున్నప్పుడు బ్రహ్మయేవ భవతి. వాడు బ్రహ్మదే అయి ఉన్నాడు కనుక. పాము లేదని తెలుసుకున్నప్పుడు అక్కడ ఏముంటుంది? తాడు తాడుగా మిగులుతుంది. పాము చిన్నగా పోతుందా? చిన్నగా తోక తోక కూడా మంచి మంచి పోయిందండి అన్నట్ట. ఎంతసేపు పడుతుంది పాము పోవడానికి తాడు మీద నుంచి? పోవడం ఏమిటండి, అసలు లేదు కదండి అని చెప్పాలి కదా. అదేవిధంగా జీవత్వం కూడా, జీవుడు, నేను, నాకు, ప్రారంభ, సంచిత, కర్మ ఇవన్నీ టక్కన తలాక్ 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 3 సార్లు కూడా అక్కర్లే. అంత భస్మసాత్కృతయనది ఒకటి. పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు పరబ్రహ్మమే అగును. 2వ కొటేషన్, బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త అని చెప్పిన మంత్రంలో ఇక్కడ కూడా బ్రహ్మ జ్ఞానం ఉన్న వ్యక్తి పరమాత్మను పొందుతాడు. అంటే పొందడము అనేది ఇన్వర్టెడ్ కామాస్, పొందడం అనేది ఏం లేదు, పొందితే పోతుంది. నేను అయ్యే ఉన్నాను అని చూసుకోవడానికి చూసారా, పదాలు పొందుతాడని రాసి ఉంటుంది, ట్రాన్స్లేషన్ పొందుతాడని రాసి ఉంటుంది, హీ అటైన్స్ అంటుంది. మనం ఆ పదాలు వెంటనే పోతాం. అందుకని గురుముఖంగా విన్న వాక్యమే ప్రమాణం. పదాలకి కొంచెం లిమిటేషన్ ఉంటుంది, వర్డ్స్కి కొంత లిమిటేషన్ ఉంటుంది. దే కెనాట్ గివ్ ట్రూ మీనింగ్. అందుకని శబ్దం రకరకాల ఉపయోగిస్తారని చెప్పారు కదా భాష. ఆ భాష వెంట పడిపోవాకండి. అందుకనే నేను పుస్తకాలను ఎంకరేజ్ చేయండి కారణం అనే శ్లోకం మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇవి శృతి కొటేషన్స్ కనుక నేను చెప్తున్నాను. ఆ ట్రాన్స్లేషన్ కూడా గురుముఖంగా వింటేనే. తర్వాత శ్లోకం కొటేషన్, నజాయతే ప్రియతే వా విపశ్చిత్ కఠోపనిషత్. విద్వాంసుడైన వాడు ఆ పరమాత్మను తెలుసుకొని జనన మరణాల నుండి విముక్తుడవుతాడు అంటే జనన మరణాలు లేవు నాకు అని తెలుసుకుంటాడు అని అర్థం. విముక్తుడవుతాడంటే నాకు నెక్స్ట్ జన్మ వద్దండి స్వామి, ఇదే లాస్ట్ జన్మ, ఇంకా తర్వాత నువ్వు బాగా అసలు ఇప్పుడే జన్మ లేదు ఇంకా నెక్స్ట్ జన్మ ఏమిటండి. ఐఎమ్ విదేహ నౌ ఇట్స్ ఐఎమ్ బాడీలెస్ అండ్ ఎంబాడీడ్ బట్ ఐఎమ్ నాట్ క్యారింగ్ బాడీ. బాడీ లేదు నాకు అసలు, అశరీరం అశరీయం వావ సంతం ప్రియాప్రియేణ స్పృశత సశరీరశ్చ వై సత ప్రియాప్రియో న అపహతిరస్తి. శరీర అభిమానం నేను అని ఉన్నంత కాలము నీకు ప్రియ అప్రియమన్నీ ఉంటాయి. మోదో దక్షిణ పక్ష ఇట్లా అన్నీ ఉంటాయి కదా, ప్రియ మోద ప్రమోద ఉత్తర పక్ష ఇవన్నీ ఉంటుండే, పక్ష 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 అవన్నీ దాటి రావాలి. విద్వాంసుడైన వాడు ఆ పరమాత్మను తెలుసుకొని జనన మరణాల నుండి విముక్తుడవుతాడు అంటే జనన మరణాలు దేవుని తెలుసుకుంటాడు. ఆ విముక్తి అంటే వచ్చండి ఎట్లా ఉంటుందంటే ఒకసారి తట్టి చూసుకోండి ఇక్కడ అర్థమైందో అని అడగా. లాస్ట్ కొటేషన్ న పునరావర్తతే అని కాలాగ్ని రుద్రోపనిషత్తు. నా పునరావర్తన అంటే మళ్ళీ తిరిగి రాడు, ఏమండి మళ్ళీ నేను రావాలండి, ఈ మోక్షం అంతా అటు ఉండించండి, నేను మళ్ళీ కృష్ణ భక్తుడిగా పుట్టాలి అనుకుంటాడు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ భక్త్. ఓకే, అటువంటి బ్రహ్మవేత్త తిరిగి రాడు అంటే తనకు జన్మ ఇప్పుడు కూడా లేదు, ఎప్పటికీ జన్మ శరీరంలో ఉన్న శరీరాలన్నీ నాలో వస్తున్నాయి నాలో నుంచి పోతున్నాయి అంతే. నేను శరీరంలో ఉండడం కాదు, శరీరాలు నాలో ఉన్నాయి. సముద్రం నీరు చెప్తోంది అలలు నాలో ఉన్నాయి, బుడగలు నాలో ఉన్నాయి. నేను బుడగల ఎందు ఉన్నాను, అలల ఎందు ఉన్నాను, నురుగు అందు ఉన్నాను నీరుగా. అవన్నీ నా ఎందు వస్తున్నాయి పోతున్నాయి. మయ్యేవ సకలం జాతం నా ఎందే, నా నుంచే అన్ని పుడుతున్నాయి. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం, నా వలననే అవన్నీ ఉనికి కలిగి ఉంటున్నాయి, నా ఎందే లయిస్తున్నాయి. మళ్ళీ బుడగలు నీరు ఇవన్నీ బుడగలు అలా నురుగు అన్ని నీటిని లయిస్తాయే లయించరు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆత్మ నుంచి నామరూపాలు పుడుతున్నాయి, ఆత్మలోనే లయమవుతాయి. ఆ ఆత్మను నేనే కనుక నా నుంచే ఈ పంచకోశాలు ఉద్భవిస్తున్నాయి, పంచకోశాలు నాలోనే లీనమవుతాయంటే అది నిత్యం కాదు, మిథ్యాన్ని తెలుసుకోవడమే. లీనమవడం అంటే రోజు నిద్రపోయిన తర్వాత లీనమవుతాయి, అందుకని ప్రతిసారి నిద్రపోయి కూర్చుంటామని ఉంటాయి. నాకు నిద్రపోతే హాయిగా ఉందండి, ఎవరికి హాయిగా ఉంది? మనసుకు హాయిగా ఉంది, ఆత్మకి కాదు. ఆత్మ ఎప్పుడు హాయిగానే ఉంటుంది, ఆనందంగా ఉంది. ఎప్పుడుండే ఆనందం కావాలి, వచ్చిపోయే ఆనందం కావాలి. నల్లుడుంటే మంత్రం మీద అంతే నీ ఆనందం, నిద్రానందం పుష్కాకి. ఒక దోమ పుడితే దోమ తల్లి ఎన్ని దోమలు కావాలి నిద్ర లేకుండా చేయడానికి? నువ్వు ఎంత ధర్మవంతుడు అయినా దోమ ఏంటి లక్ష్యము? నీ నిద్ర ఆనందం అంది గోవింద. అందుకని ఈ యొక్క తాత్కాలికమైన సుఖభోగాల మీద వాటిని చూసుకొని గర్వపడవద్దు, అవి చూసుకుని అవి శాశ్వతం అనుకోవద్దు. అని ఇంకా చెప్పాలంటే అవి దుఃఖానికి మరింత కారణం అవుతాయి. సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నారు, సింపుల్స్ట్ లివింగ్. సింపుల్ ఫుడ్, సింపుల్ క్లోత్, సింపుల్ హౌస్, సింపుల్ పొజిషన్స్, లెస్ లగేజ్. మీరు లగేజ్ చూసుకోండి ఎంత ఉందో రూమ్. అందుకని ఆత్మ మృత్యువు లేదన్నారు. కాబట్టి ఏంటి, ఆత్మ ప్రమేయం కాదు. ప్రమేయము కాదు అంటే ప్రమాత అయి ఉండాలి. ప్రమాత కూడా ఎవరి ప్రమాద? ఆర్జి ఆర్ఎం 1 2 3 ఇవన్నీ ఉన్నప్పుడే ప్రమాద ఏర్పడుతుంది. కనుక ప్రమాద బుట్టు కూడా ఆత్మ మీద ఆపాదించాలి. ఆత్మ నిజంగా చెప్పాలంటే సాక్షి కాదు, ప్రమాద కాదు. ఇవ యాజ్ దో, యాజ్ దో టెంపరీ ఐ ప్లే మై రోల్. నేను వ్యక్తం అవుతాను తల్లిగా, భార్యగా, తండ్రిగా, కొడుకుగా, టీచర్గా, అన్ని వేషాలు నాది. నేనే పాటని, నేనే భావాన్ని, నేనే అంతా కూడా, అన్నీ నేనే.
అన్నీ నేనే కదా
అంటే గర్వం వస్తుందండి అన్నాడు. అహంకారంతో అంటే గర్వం వస్తుంది. శివుడికి సర్పం మెడలో ఉంటుంది, అది అలంకారం ఆయనకి. చూసారా, అహంకారానికి చిహ్నం సర్పం. దాంట్లో నుంచి ఎప్పుడైతే కోరలు తీసేస్తాము అహంకారము, అహం జ్ఞాని యొక్క అహం అలంకారం ఆయనకి, ఆయన్ని బాధించదు జ్ఞానికి. అందుకని జ్ఞానులు నడయాడేటటువంటి భూమిని వదిలిపెట్టేవరైనా పోతారండి ఈ భూమిని. జ్ఞానుల భూమి, తపో భూమి, పుణ్య భూమి, కర్మ భూమి, సనాతన భూమి, ఇది నా తల్లి అని అనుకున్నప్పుడు నీ జన్మ సార్థకం అవుతుంది. పొట్ట నింపుకోవడానికి కోటి విద్యలు కూటి కొరకే అన్నాడు. నీకు అదే ప్రధానం అనుకుంటే అనుకో, కానీ మాకు అవసరం లేదు, మేము ఇలాగే ఉంటాం. భారతదేశం మహా అన్నాడు. మేరా భారత్ ఎన్ని పుణ్యక్షేత్రాలు, ఎన్ని తీర్థస్థానాలు, ఎట్లయినాయని గొప్ప గొప్ప జ్ఞానులు ప్రతి తీర్థక్షేత్రం నందు వారి వారి యొక్క తపో బలాన్ని ధారపోశారు. అందువలన ఈ భూమికి, భూమి ఎక్కడైనా ఒకటే, చెట్లు ఎక్కడైనా ఒకటే, కానీ ఇక్కడ జ్ఞానుల యొక్క తపో బలం, జ్ఞానశక్తి, ఆత్మశక్తి అది ఎప్పుడు పరిఢవిల్లుతూ ఉంటుంది. ప్రపంచానికే ఒక చుక్కాని లాంటిది. ఇటువంటి భాగ్యం మనందరికీ కలిగింది. ఈ దేశంలో పుట్టడం, ఈ యొక్క వైదిక సంస్కృతిలో పుట్టడం, ఈ వైదిక సంస్కృతిలో ఈ శాస్త్రంలోకి రావడం, అందరూ ఇటువంటి గురుస్థానానికి రావడం, ఆర్ష విద్యా గురుకులంలో చదవడం, ఇంతకంటే పుణ్యమే ఉంటుందండి. మహాపుణ్యం చేసుకున్నాం. ఇంతటితో విద్యారణ్యుల వారు పూర్తి చేశారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.